ప్రార్థన అంశాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సింది. రాత్రికి టీచర్స్ అందరూ ప్రయాణం అవుతా ఉన్నారు. రేపు విజయవాడలో 21 ఉపాధ్యాయ సహవాసాల నాయకుల ఆ శిక్షణ తరగతులు, అట్లాగే ఆత్మీయ కలయిక. ప్రభు అందరూ ప్రార్థనలు ఆలకించి చక్కటి వాతావరణం ఇచ్చారు. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. వారి ప్రయాణాల కొరకు, రేపటి పరిచయ కొరకు ప్రార్థించాల్సిందిగా అన్ని సహవాసాలకు మనవి చేస్తా ఉన్నా. తిరిగి ఆదివారం 31 మెడికల్ సహవాసాలు, 6 ఐసీడీఏ సహవాస నాయకుల యొక్క ఆత్మీయ కలయిక శిక్షణా తరగతుల కొరకు సిద్ధపడతా ఉన్నాం. దాని కొరకు కూడా ప్రార్థించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకించి చిన్న ఎన్నో పరిచయ పనులు ఉన్నాయి, ఉద్యోగాల్లో ఖాళీ లేదు, అయినా ప్రయాస పడతా ఉన్నా. విజయవాడ తల్లి సహవాస బృందం కొరకు మీరు ప్రార్థన చేయాలని అన్ని సహవాసాలకు మనవి చేస్తున్నా. దేవుని వాక్యం వద్దకొద్దాం. కొన్ని వాక్య తలంపుల చేత మన ధ్యానింపుకుందాం. లుకాసువార్త ఐదవ అధ్యాయంలో నుంచి 10వ వచనం 11వ వచనాన్ని చదువుకుందాం. అలాగున స్టీమోనుతో కూడా పాలువారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి, అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషును పట్టివాడు ఉందని ఆ సీమోనుతో చెప్పెను. వారు దోణిని ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా సేమ్ కాంటెక్స్ట్ చదుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులు పట్టు జాలులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభునందు పిల్లరా, మనం చదువుతున్న వాక్య భాగంలో అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని దర్శిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. కానీ ఆయన చేసే ఈ కార్యాలన్నీ కూడా ఆయన హృదయంలో ఉన్న వాంఛ, ఆయనకున్న భారం మనుషులు. ఆయన ఏమి చేసినా మనుషుల కొరకే చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేత రక్షించబడ్డ మనమంతా కలిసి యేసయ్యను ఇట్లాగే సహవాసాలుగా కూడుకొని పాటలు పాడి ఆరాధించి స్తుతించడం ఒకవేళ మనం బాగా చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభుకు మనం నచ్చితే మనతో ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, నన్ను వెంబడించండి, నేను మిమ్మను మనుషులు పట్టు జాలులుగా చేస్తాను అంటాడు. చాలాసార్లు దేవుని ఆశీర్వాదం అపార్థమయ్యింది అనిపిస్తాడు, దేవుడు సరిగ్గా అర్థం కాలేదు, బైబుల్ దేవుడు అని అనిపిస్తాడు. కారణం ఏంటంటే, ఓ లార్డ్ బ్లెస్ మీ, అది అందరు చేసే ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ చాలాసార్లు ఊతపదంగా పలికే మాట. దేవుడు మా కుటుంబాన్ని ఎంతో దీవించాడు, ఆ మాట కూడా మనం బాగా వింటాం. అర్థం ఏంటంటే, దేవుడు దీవించటం, దేవుడు ఆశీర్వదించడం అంటే ఆయన ట్రాక్లోంచి తప్పిపోయి తిరగడం కాదు, ఆయన పర్పస్ని తప్పిపోయి తిరగడం కూడా కాదు. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో ఆ పని, ఆ పనిలోకే మనందరినీ తీసుకెళ్తాడు, ఆ ట్రాక్లోకే మనందరినీ తీసుకెళ్తాడు. బైబిల్లో ఉన్న యేసయ్య అర్థం కాని వాళ్ళ లేడు. బైబిల్లో ఉన్న యేసయ్య చాలా సూటిగా మారని, మార్పు చెందిన దేవుడిగా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిగానే ఉన్నాడు. కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ పని చేయమంటాడు, ఆయన ఈ ట్రాక్లోకి నడిపిస్తాడు అని మనకెందుకు అనిపించట్లేదంటే, మనం బైబిల్ దాటిన ఆలోచనలోకి వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, నేను మిమ్మల్ని అందరినీ ఈ ప్రత్యేక సమయంలో బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఎలా కనిపించాడో అలాగే అర్థం చేసుకుందాం, అలాగే చూద్దాం, అలా చూడడమే మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నా అంశం యొక్క టైటిల్ ఏంటంటే, రక్షించబడ్డవారు ఇతరులను రక్షించి తీరాలి. రక్షించబడ్డవారు ఇతరులను రక్షించి తీరాలి. విఆర్ సేవ్ టు సేవ్ అదర్స్. మనం రక్షించబడ్డాం. రక్షించబడ్డం మనకు భూమి మీద ఏం పని? రక్షణ యొక్క ప్రతిఫలం పరలోకం. యోహాను సువార్త 3:16 ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ఆయన మనకు బహుమానంగా అద్వితీయ కుమారుని పంపించాడు. అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నాశనాన్ని తప్పించుకోవాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. అది ఆయన రాక యొక్క పరమార్థం. మరి మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. ఆ ఊహల ప్రపంచం, ఆనంద రాజ్యం, ఆనంద దేశంలో ఆయనతో సదాకాలం సంతోషంగా ఉండాలి. కానీ దేవుడు మనల్ని తీసుకెళ్తారా? భూమి మీద ఉంచాడు. ఎందుకు తీసుకెళ్తారా? ఎందుకు భూమి మీద ఉంచాడంటే ఆయనకి పని ఉంది. ఏంటా పని? మనం పేరు సంపాదిస్తాం దేవుడి కోసం అని కూడా కాదు, ఆస్తులు సంపాదిస్తామని కాదు, మనం లోకాన్ని బాగా అనుభవిస్తామని కాదు, లోకంలో పోటీ పడతామని కూడా కాదు. ఆయన ఏ పని కొరకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పని ఆయన చేశాడు. దానికి ప్రతిఫలం యోహాను సువార్త 17:4 చదువుతాం. తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. నీ వద్ద నాకున్న మహిమతోటి ఇప్పుడు నన్ను మహిమపరచండి అన్నాడు ఆయన. ఆయన పని ఆయన ముగించాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1 ప్రతి నామానికి పైనాము దేవుడు ఆయనకి ఇచ్చాడు. తన కుడి పార్శ్వాన్ని కూర్చుండ పెట్టుకున్నాడు. ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభు ముందు వంగాలని ఆయన నిర్ణయించాడు. ప్రకటన గ్రంథం 3:21 ప్రభు మాట్లాడుతున్నాడు. నేను జయించినట్లుగా జయించువాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చుననిస్తాను. ఆయన గెలిచి నాలాంటి విజయం ఇంకెవరికి రాకూడదు, నాలాంటి మార్గంలో ఇంకెవరు ప్రయాణం చేయకూడదు. నేను ప్రత్యేకంగానే ఆ భూమి మీద ఉన్నాను, నా ట్రాక్ లో ఎవరు రాకూడదు. నా రాజ్యంలోకి, పరలోకంలో కూడా నా స్థానంలోకి, నా సింహాసనం మీదకి ఎవరు రాకూడదు అనుకున్నవాడు కాదు. ఆయన మనల్ని పనికి పిలుస్తా ఉన్నాడు. ఆయన మనకి పార్ట్నర్షిప్ ఇస్తున్నాడు. ఆయన మనకి పాలు పంపులు ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించండి, మనుషులు పట్టే జాలులుగా చేస్తాను అన్నాడు. కాబట్టి మనం ఈ పనిలో నిర్లక్ష్యంగా ఉంటే నాకున్న పెద్ద సందేహం ఏంటంటే, ఆర్ వి రియల్లీ ఫాలోయింగ్ జీసస్ ఆర్ ఎల్స్ ఆర్ అదర్స్? మనం యేసుని వెంబడిస్తున్నామా, ఇంకొకరిని ఎవరినైనా వెంబడిస్తున్నామా? మనం యేసుని వెంబడిస్తే పేతుర్ని ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్న ఆయన, మనుషులు పట్టేటట్లుగా చేస్తాను అన్న ఆయన, మనల్ని డబ్బులు పట్టుకునేటట్లుగా చేస్తానంటాడా, మనల్ని ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళుగా చేస్తానంటాడా? ఏమీ యేసే మారిపోయాడా ఏంటి? మారడు, మారడు. మారాల్సింది మనమే, మారు మనసు మనకే. కావున పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఒకటే. 1 తిమోతి పత్రిక 5:15 1 తిమోతి పత్రిక 5:15 ఆయన రాకడ ఉద్దేశం పాపులను రక్షించుట, అది ఆయన ఉద్దేశం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అన్నాడు పౌలు భక్తుడు. యేసయ్య నన్ను రక్షించాడు, మరి రక్షించబడ్డ నేనేం చేయాలి? ఎవరు? పౌలు. యేసుక్రీస్తు ప్రభు నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించాడు, నేనేం చేయాలి? అందుకే పౌలు, నేను ఆ పరిచర్యకు సువార్థకుణ్ణి. నేను అదే పని, వేరే పని లేదు. సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కావున యేసుక్రీస్తు ప్రభు రక్షించుకున్న పౌలు పౌలుగా మారి దేనికోసం పరిగెట్టాడు? మనుషులు సంపాదించాలి. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. మరి లాభం కదా, మరి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్తే మీ పరిస్థితి ఏంటి? నేను ఉంటే మిమ్మల్ని బట్టి అవసరం, నా చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించుకోవటం అవసరం. కాబట్టి ఆయన ఎట్లా పరిగెట్టాడో మనం చూడగలం. రోమీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం. అన్యజనులందరూ కూడా విశ్వాసంలోకి రావాలి, అది ఆయన ఉద్దేశం. అన్యజనులు విధేయులగినట్లు అన్నాడు. తర్వాత దేవుడు ఆయన ద్వారా చేసిన కార్యాల కోసం మాట్లాడుతూ, కాబట్టి యెరూషలేము మొదలుకొని నా జర్నీ ప్రారంభమయ్యేది యెరూషలేము. అది మొదలుకొని చుట్టుపాటు ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. ఆయన 29వ వచనం మాట్లాడుతుంది, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చును. పుట్టినోట్లో సువార్థాశీర్వాదముతో వచ్చును. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నానా. అర్థమైంది? దేవుడిని దీవించిన గాక, దేవుడు మా కుటుంబాన్ని దీవించిన గాక. అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభు ట్రాక్ తప్పి వేరే ట్రాక్ లో వెళ్ళటం ఆశీర్వాదమా? ఆయన వచ్చింది పాపం రక్షించడం కొరకు. ఆయన వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు. అందుకోసం ఆయన వచ్చాడు. మరి మనం రక్షించబడ్డవారమైతే, మనం ప్రియమైన కుమారులు కుమార్తెలమైతే, మనం శిష్యులమైతే, మనం ఆయన వెంబడిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం పని నేర్పిస్తాడు? యేసుక్రీస్తు ప్రభు మన ఏ పనిలో పంపిస్తాడు? అది అర్థం చేసుకోవటం చాలా కీలకమైన మాట. కాబట్టి ఆయన అపోస్తలుని పిలిచాడు, నన్ను వెంబడించండి, మనుషుని పట్టు జాలరుగా చేస్తాను. అపోస్తలు కార్యక్రమం 9వ అధ్యాయంలో సౌలును దర్శించాడు. అతడు అన్యజనుల కొరకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. దేని కొరకు? మనుషుల కోసం. కావున పిల్లరా, దేవుడు రక్షించిన ప్రతి వ్యక్తి పట్ల ఉన్న ప్రధానమైన ఉద్దేశం తన బంధువుని రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, తన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, తన డిపార్ట్మెంట్ రక్షించుకోవాలి, తన పరిధిలో ఉన్నవారందరి పట్ల భారం కలిగి ఉండాలి. కాబట్టి మన కుటుంబంలో, మన స్నేహితుల్లో, మన సహోద్యోగాల్లో, మనకు పరిచయం ఉన్న వారిలో యేసుక్రీస్తు ప్రభుని ఎరగక, రక్షణ పొందక, నాశనాన్ని జోగుతున్న వారి విషయంలో మనం బాధ్యత లేకపోతే, మనం ప్రార్థన చేయకపోతే, మనం ఎంతమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభుని సంతోషపెట్టలేము. ఏసైన సంతోషపెట్టాలండి, ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని సంతోషపెట్టాలని ఏం చేయాలి? మొదటి మాట, ఆయన మనం రక్షించడం వెనకాల ఉద్దేశం మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు రక్షణ పొందారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెకపోలిలో ఆ సేనాధ్యయం పట్టిన వాడిని వెల్లుని బంధువుల వద్దకని పంపించాడు. సమరస్త్రి తన గ్రామంలోకి వెళ్ళింది, పరిగెట్టుకుంటూ వెళ్ళింది. కాబట్టి ప్రభువు రక్షించుకున్న వారిని పరలోకం పట్టుకుపోవట్లేదు, కాని పరలోకం వెళ్ళడానికి ముందు నువ్వు చూసిన ఈ ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న ఈ రక్షణ, నువ్వు పొందుకున్న ఈ గొప్ప సంతోషం నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి పంచాలి అన్నది ఆయన ఉద్దేశముగా మనం చూడగలుగుతున్నాం. రెండో మాట, ఆయన సంతోషించే పని, ఆయన సంతోషపెట్టే పని ఆత్మల సంపాదన. చాలాసార్లు లేడీస్ కి పట్టు చీరలో సంతోషం ఉంటుంది, జ్యువెలరీలో సంతోషం ఉంటుంది, పొగిడితే సంతోషపడతారు, బ్రదర్స్ కూడా పవర్ను బట్టి సంతోషిస్తారు. మనం అవే లోకంలో చూస్తాం. కానీ నువ్వు నమ్ముకున్న ప్రభు ఆయన మనసు ఇట్లా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సంతోషించే విషయం ఏదైనా ఉందంటే పాపి రక్షణ అంతే. నేను నా ప్రభుని సంతోషించి పెట్టాలి, ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని పాడు చేసుకుంటే తిరిగి మరో జీవితాన్ని ఇచ్చాడు, మారు మనసు జీవితాన్ని ఇచ్చాడు. ఆయన నాకు ఎన్నో చేశాడు, ఆయన సంతోష పెట్టాలి. ఏం చేసి గట్టిగా పాటలు పాడి గట్టిగా చప్పట్లు కొట్టి, పాటలు పాడొద్దు అని చెప్పడం నా అభిమతం కాదు, చప్పట్లు కొట్టొద్దు అని కూడా చెప్పడం నా అభిమతం కాదు. కానీ మొదటి యోహాను పత్రిక 3:18 మనం చదవగలిగిన మాట, మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమిందుము. అదే మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన మనల్ని ప్రేమించాడు. దీనివల్ల ప్రేమ ఎట్టుదో అర్థమైపోయింది. మనం ఏం చేయాలి? మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఎంటైర్ బైబిల్ అంతా ఒకే విషయం మాట్లాడుతూ ఉంది, ఒకే విషయం మాట్లాడుతుంది. ఏంటి ఆ సందేశం అంటే, ఆ సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదన, ఆత్మల ఆదాయం, ఆత్మల సంపాదన. కాబట్టి ఆయన సంతోషపెట్టే పని ఆత్మను సంపాదించడమే. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చదవగలిగిన మాట, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆయన 3 ఉపమానాలు మాట్లాడాడు. 3 ఉపమానాల్లో రిపీటెడ్ గా మనకు వినిపించే సత్యం ఏంటంటే, 15వ అధ్యాయము 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. దేవుని సంతోషపెట్టే విషయం మనుషులు మారు మనసు పొందటం, ఆయన బిడ్డలు ఆయనకు దూరం కాకుండా ఆయన చింతకు చేరటం. 10వ వచనంలో కూడా ఆ పోగొట్టుకున్న నాని ఉపమానం యొక్క ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్పుచున్నాను. దూతలకు సంతోషం, దూతల ఎదుట దేవునికి సంతోషం. అట్లాగే తప్పిపోయిన కుమారుని సందర్భంలో ఆ కుమారుడు తిరిగి వస్తే తండ్రికి సంతోషం, తండ్రికి సంతోషం. విందు చేస్తున్నాడు. కాబట్టి మనం ఆనందిద్దాం, మనం సంతోషిద్దామని తండ్రి మాట్లాడుతున్నాడు. తిరిగి వచ్చిన ఆ తప్పిపోయిన కుమారుని బట్టి 23వ వచనం, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పిన అంతటా వారు సంతోష పడసాగిరి. నేను నా దేవుని సంతోష పెట్టాలి. ఏం చేసి సంతోష పెట్టగలం? ఆయనకి ఏమి నచ్చుతుందో అది చేసి సంతోష పెట్టగలం. ఏం కావాలో చెప్పు ప్రభువా, నేను తెచ్చి పెడతానంటే ఆయన మాట్లాడుతున్న మాట, నువ్వెట్లాగైతే దూరమైపోయి తిరిగి దక్కావో, నువ్వెట్లాగైతే మందుల నుంచి తప్పిపోయి తిరిగి మందులో చేర్చబడ్డావో, నువ్వు ఎలాగైతే తప్పిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ దొరికావో, అట్లాగే నీ యందు సంతోషిస్తున్నట్టుగా మిగతా వాళ్ళ రక్షణలో నాకు సంతోషం ఉందని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో సంతోషం లేకపోవడం గల కారణం, చాలాసార్లు మన సంఘంలో సంతోషం లేకపోవడం కారణం ఏంటంటే, మనం మిగతా వారిని సంపాదించే పనిలో లేకపోతే, మిగతా వారిని సంపాదించే పనిలో లేకపోతే పరిచర్య బోరు కొడుతుంది, సంఘం కూడా సంఘ సహవాసం కూడా బోరు కొడుతుంది, అట్రాక్టివ్ గా ఉండదు, ఆనందకరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి దేవుని సంతోషపెట్టే పని ఇది కేవలం దేవుని మాత్రమే కాదు, రక్షించబడ్డ పాపిని సంతోషపెడతాది, పరలోకాన్ని సంతోషపెడతాది, దేవదూతను సంతోషపెడతాది. కాబట్టి మనుషుల సంపాదన, నేను ఈ మాటని ఇలా అంటాను, బర్త్డే చాలా మందిని సంతోషపెడతాది. ఏ కుటుంబంలో బర్త్ జరిగినా సరే ఆ మాట వింటే బంధువులు అందరూ సంతోషిస్తారు. అవును. కాబట్టి ఈ బాన్ అగైన్, తిరిగి జన్మించే అనుభవం, ఒక ఆత్మను అగ్నిలోంచి కాపాడటం, అది దేవుని ఎంతో సంతోషపెట్టేది. రీబర్త్, మనం ఈ ఆనందం కొరకు ఆశ కలిగిన వారుగా ఉండాలి, వీటిలోనే ఆనందించేవారుగా ఉండాలి. కాబట్టి మన రక్షణ పొందడం వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి భూమి మీద మనం ఉంచాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, మనలాగే మిగతా వాళ్ళు రక్షణ పొందాలి. అది ఆయనకి ఎంతో సంతోషం, అది కూడా మనకు సంతోషకరంగా ఉండాలని వాక్యంలో చూడగలుగుతున్నాం. మూడో మాట, పరిశుద్ధాత్మ దేవుడు భూమికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్లోకి నింపుతానని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాలు పట్టుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఫలాన్ని ఇస్తానన్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తితో మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడిచ్చే కృపావరాలతో మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆత్మఫలంతో మనం ఏం చేయాలంటే, బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదనే ఆయన భూమి మీదకి రావడం వెనకాల ఉద్దేశం. అపొస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో యేసయ్య వాగ్దానం చేశాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. నా వేరొక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అన్నాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. యోవేలు గ్రంథంలో ప్రవచనం, అద్భుతమైన ప్రవచనం, కడవర దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంటే ఇదేదో మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం చదివినట్టుగా ఆకాశపు వాక్యం తిప్పి పతజాలంతా దీవులు కుమ్మరిస్తానన్నట్టుగా ఉంటది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వాగ్దానం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఏమైపోతుంది? మనకి బెంజ్ కార్లు, బిల్డింగ్లు, ఆస్తిపాస్తులు బాగా పెరిగిపోతాయా? నో, వాటిలో ఆయన సంతోషం లేదు. ఆయన కావలసింది మనుషుల రక్షణ. నెమర్లా జ్ఞాపకం చేస్తున్నాను, పరలోకంలో ఈరోజు ఏవైతే విలువైనవిగా భూమి మీద కనబడుతున్నావో ఇవేవి పరలోకంలో ఎన్నదగినవి కావు, ఇవేవి పరలోకం ఎన్నదగినవి కావు. దేవుడు ప్రేమస్వరూపి, ఆయన మనుషులను ప్రేమించాడు. మనం అదే మనుషులను ప్రేమింపు బదులమై ఉన్నాం, అదే మనుషులు ప్రేమ బదులమై ఉన్నాం. అపొస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు. కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డ మీరు ఏం చేయాలి? మిరాకిల్ చేసి జనాన్ని అభ్యురుపరచడం కాదు, 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 కాదు. మీరు వెళ్ళాలి. మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగాంతాల వరకు నా కొరకు చెప్పే సాక్షులుగా, నా కొరకు నిలిచే సాక్షులుగా మీరు వెళ్ళాలి. వెళ్ళడానికి ఆయన మీకు శక్తినిస్తాడు అని ఆయన పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతారు. అన్నట్టుగానే ఈ మనం చదువుతున్న వాక్యం లూకాసువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే అపొస్తలులను పిలుస్తా ఉన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలలుగా చేస్తానన్నాడు. ఆ జాలలుగా చేసే క్రమంలో ఆయన పక్క నుండి 3.5 సంవత్సరాలు తర్పీది ఇచ్చి, వెళ్ళండి, దెయ్యాన్ని వెళ్ళగొట్టండి, వెళ్ళండి, సువార్త ప్రకటించండి, వెళ్ళండి, మనుషులకు రొట్టెలు పంచిపెట్టండి, వెళ్ళండి, మనుషులు స్వస్థపరచని చెప్పి మనుషుల వైపుకి నడిపించిన ప్రభు, ఆయన ఎల్లప్పుడూ వారితో ఉండే ఆత్మను, మరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాగ్దానం చేసినప్పుడు ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మీకు ప్రార్థన నేర్పిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈ ప్రార్థన నేర్పించటం, సర్వసత్యంలోకి నడిపించటం, మనతో ఉండటం, మనలో ఉండటం, వాట్ ఈజ్ ద పర్పస్? ఎందుకోసం? దాన్ని మనం అపొస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. వారు మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగొచ్చాడు. ఏం చేశారు తర్వాత? ఒక్కొక్కరు ఆ ప్రాంతాలకు రాజుల్లాగా ఎదిగారా? నో, నో, వారు శక్తిని పొందుకున్నారు, వ్యతిరేకతల మధ్య నిలబడగలిగారు, వారు మనుషుల్ని ప్రేమించగలిగారు, వారు మనుషుల్ని ప్రేమించగలిగారు, వారి ప్రాణాలను వారు ప్రేమించుకునే స్థాయిలో నుంచి, వారి చుట్టూ ఉన్న సమాజం కొరకు ప్రాణాలను పోగొట్టుకునే స్థాయిలోకి వచ్చారు, ప్రాణాలను పోగొట్టుకునే స్థాయిలోకి వచ్చారు. వారు నోరు మూసుకొని ఉండలేకపోయారు, వారు ప్రార్థించకుండా ఉండలేకపోయారు, వారు ప్రేమ చూపించకుండా ఉండలేకపోయారు, వారు స్వస్థత కార్యాలు చేయలేకుండా ఉండలేకపోయారు, వారు స్వస్థత కార్యాలు చేయలేకుండా ఉండలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఒక మాట రాయబడింది, అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదివితే, అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనాన్ని చదివితే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినందుకే దేవుడు ఆయనకు తోడే ఉండెను గనక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడ్డ వారందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభుని ఆయన ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకారంలో కనబడి ఆయన మీదకి వచ్చాడు. దాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు బిగినింగ్ లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి వస్తే ఆయన ఏం చేశాడు? ఆయన మనుషులకు మేలు చేస్తూ, దయ్యాల చేత పీడించబడ్డ వారిని విడిపిస్తూ, ఆయన సువార్త ప్రకటిస్తూ సంచరిస్తూ ఉండటాన్ని మనం చూడగలుగుతున్నాం. దైవాత్మ మనల్ని నింపి మనల్ని పరిచర్ కొరకు పంపుతాడు, మనుషుల రక్షణ కొరకు పంపుతాడు. యేసుక్రీస్తు ప్రభు మనుషులను ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, పరలోకపు తండ్రి మనుషులను ప్రేమిస్తున్నాడు. మన ముందున్న సూటైన ప్రశ్న ఏంటంటే, మనం దేన్ని ప్రేమిస్తున్నాం? నేనంటాను, మారు మనసు పొందిన మనిషికి, మారు మనసు పొందని మనిషికి తేడా ఇక్కడే. నా బంధువులు నా ఇంటికి వస్తే నా సొమ్ము తింటారు అని బాధపడేది లోకం. నా బంధువులు నశించిపోతా ఉన్నారు, ఎట్లాగైనా వాళ్ళు సంపాదించుకోవాలి, దానికోసం ఏమైనా కోల్పోవాలనుకున్నది ఆత్మీయులు, ఆత్మ సంబంధులు. కాదు, మనకి మనుషులు ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా? మన మనుషుల కొరకు మనుషులు సంపాదించుకోవాల్సిన పరిగెడుతున్నావా, ఆస్తులు సంపాదించడానికి పరిగెడుతున్నావా? మనం ఆత్మ సంబంధులమా, దేహ సంబంధులమా? మన ముందున్న సుటైన ప్రశ్న. పౌలు భక్తుడు ఈ పని ప్రత్యేకంగా ఆ కృపావరం ఉన్నవాళ్ళు, ఆ పిలుపు ఉన్నవాళ్ళు, ఆ ఏర్పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే చేయాలి. పెద్ద మోసం ఇది. బైబిల్లో లేని బోధ, మోసకరమైన బోధ. ఆయన మనకు చెప్పింది ఏంటంటే, కోత విస్తారం, పనివారు కొద్దిగా ఉన్నారు, పనికి చాలా మంది కావాలి, పనివారిని పంపమని మీరు ప్రార్థించండి అన్న ప్రభు. అని నీకు అర్హత ఏముంది, నీకు హక్కే ఉంది, నువ్వు ఏ బైబిల్ కాలేజీలో థియాలజీ చేసావు, నిన్ను ఎవరు అభిషేకించారు, ఎవరు నీ నెత్తి మీద నూనె పోసారు అని అడుగుతాడా? ఇదెంత పెద్ద మోసమో. సాతాను మోసాలు. 2 తిమోతి పత్రిక 4:5 చదివితే ఆయన కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు, తిమోతి కూడా చెప్తా ఉన్నాడు. 5వ వచనం, నీవు అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, స్వార్థకుని పనిచేయి, నీ పరిచర్ను సంపూర్తిగా జరిగించు. నేను ఏ ట్రాక్ లో వెళ్తున్నానో ఆ ట్రాక్ లో నువ్వు రావాలి. నేను క్రీస్తుని పోరి నడుచుకుంటున్నాను, ఆయన నాకు చూపించిన అడుగుజాడులువే వెతుక్కుని, ఆ ఆస్తులు వెతుక్కుని భూమి మీదకి రాలా? మనుషుని వెతుక్కుని భూమి మీదకి వచ్చాడు. ఆస్తులు సంపాదించుకోవడానికి భూమి మీద రాలా? ఆత్మను సంపాదించి భూమి మీదకి వచ్చాడు. నేను యేసుక్రీస్తు ప్రభు ట్రాక్ లో ఉన్నాను, నేను కూడా మనుషులు సంపాదించడానికి పరిగెడతా ఉన్నాను. తిమోతి, నువ్వు కూడా మనుషులు సంపాదించడానికే పరిగెట్టాలి. ప్రయాసపడు, ఆస్తుల కోసం కాదు, ఆత్మల కోసం పనిచేయి. సువార్తికుని పనిచేయి. సత్యాన్ని అర్థం చేయించడానికి నువ్వు మౌనంగా ఉండకూడదు, నోరు తెరవాలి. ఇది అందరూ చేయాల్సిన పని. పరిశుద్ధాత్మ వరాలు సంఘంలో మాత్రమే కాదు, సంఘం వెలుపల సేవ కొరకు మనం వాడాలి. ఆత్మదేవుడు అందుకొరకే సంఘాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు, సంఘాన్ని నింపుతున్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనల్ని ఆత్మల సంపాదన కొరకే మనకు అనుగ్రహించబడింది అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. 4వ మాట, మనకున్న శత్రువుకున్న ఏకైక ఎదండ. మన శత్రువుకున్న ఏకైక ఎదండ ఏంటంటే, ఏమైనా సంపాదించుకో ఇస్తాను కాని మనుషులు మాత్రం అడగొద్దు, ఆత్మలు మాత్రం అడగొద్దు. శత్రువు అన్నిటికీ సహకరిస్తాడు, ఆత్మల సంపాదనకి చాలా బలంగా అడ్డగిస్తాడని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎట్లాగ అడ్డగిస్తాడు, ఎట్లాగ మోసం చేస్తాడు, ఎట్లాగ వెనకడిగేసేటట్లుగా చేస్తాడో వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందులో నిర్గమకాండం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే 10వ వచనం 5వ వచనం 5వ వచనం మనం చదవచ్చు 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిదును, ఇస్రాయేలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులోంచి తోడుకొని పోవాలి. రానికి పనిస్తా ఏం పని? మనుషులు విడిపించే పని, మనుషులు విమోచించే పని. ఏమంటాడైనా? ఏమంటాడైనా? పనిస్తానంటే ఏమంటాడైనా? ఎవరు? మోషే గారు. ఎన్ని సాకులు చెప్తా ఉన్నాడో 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో వద్దకు వెళ్ళుటకు, ఇస్రాయేల్ను ఐగుప్తు నుంచి తోడుకొని పోవుటకు ఎంతటి వాడిన దేవునితో అనగా. ఏమైనా తగ్గించుకున్న మాట అన్నాడా? అబ్బే లేదు, మనసులోనే లేదు. 13వ వచనం. మోషే చిత్తగించము, నేను ఇస్రాయేల్ వద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, ఆయన ఆయన పేరు ఏమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. నేనేం చెప్పాలి? ఎట్లా నమ్మించాలి? నా వల్ల కాదు అంటాడు ఆయన. 4వ అధ్యాయం 1వ వచనంలో, అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురని ఉత్తరం ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రవ్వా, ఇంతకు మునుపు అయినను నీవు నీ దాసులతో మాట్లాడినప్పుడు నేను మాట వేస్తాను కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడినని యెహోవాతో చెప్పుగా. 13వ వచనం, అందుకు అతడు, అయ్యో ప్రవ్వా, నువ్వు పంపదలిసిన ఎడల అహరోనే పంపు, వాణ్ణే పంపు అనగా. 14వ వచనం, ఆయనకు మోషే మీద కోపపడి, మాట్లాడితే మూతుపళ్ళు ఊడతాయి అన్నాడు ఆయన. 4 సార్లు చెప్పాడు, 5 సార్లు చెప్పాడు, ఇంకెందుకు నీ బ్రతుకు? నైలు నదిలో చావాలి, పురుట్లో చావాల్సిన వాడిని, నైలు నదిలో చావాల్సిన వాడిని నేను తీసుకొచ్చి ఇన్ని విద్యలు నేర్పించి ఇంత పెద్దోని చేసి తరానికి పనిస్తానంటే మాత్రం ఆ ఏ పనన్నా చేస్తాను, కానీ మనుషులను పట్టుకునే పని, మనుషులను విడిపించే పని, మనుషులను రక్షించే పని, మనుషులకి పనికొచ్చే పని నేను చేయనంటావా? అవును, పైసల కోసమైతే ఏ పనైనా, ఏదైనా పని ఇవ్వండి. మా ఇంట్లో 4 ఉన్నారండి, ఒకలే పని చేస్తారు, 3 పని చేయరు. ఆహా, కాదు, 4కు పనిస్తే 4 పని చేస్తాం. ఏం పని? పైసలు సంపాదించే పని. స్టీల్ ప్లాంట్లో చేసే పని దేనికోసం? పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని దేనికోసం? అందరం చేసే పని దేనికోసం? ఆత్మల సంపాదన కోసమాను. ఆత్మల సంపాదన వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, యూజ్లెస్ వర్క్. యేసుక్రీస్తు ప్రభు చేసిన పనది, పరిశుద్ధాత్మ దేవుడు చేయమని చెప్పే పనది, ఆది అపోస్తుడు చేసిన పనది, సోల్ విన్నింగ్, విలువలేని పనిగా కనబడతా ఉంది. ఎవరు మోసం చేస్తున్నారు? ఆ సాకులు, ఆ భయాలు, ఆ భారం లేకపోవటం, అసలుకి అది చూడలేకపోవటం, ఇదెంత గుడ్డితనం. మనుషులకు విలువ లేదు, పరిచర్యకు విలువ లేదు. అతను ఎంతగా మోసం చేస్తాడో. వంకలు, సాకులు వెనకాల బెంచులు దాక్కుంటా ఉంటారు. ఉద్యోగాలు ఇస్తామంటే మాత్రం ఎగబడతారు. ఎప్పుడు చూడండి పేపర్లో నోటిఫికేషన్ పడిందండి, అదేదో గొర్రెలు గేసే ఉద్యోగం అట. గొర్రెలు గేసే ఉద్యోగానికి చాలా మంది అప్లై చేశారట. మా హోంగార్డ్ సిఐడిలు 28 హోంగార్డ్ పోస్టులు తీశారు. 28 హోంగార్డ్ పోస్టులకి సుమారు 12,000 మంది అప్లై చేశారు. ఏం చదువుకున్నా? పీజీ పిహెచ్డీకి హోంగార్డ్ ఉద్యోగానికి ఏమన్నా సంబంధం ఉందంటే ఏదన్నా పని ఇవ్వండి సార్. అవును, మనుషులు సంపాదించే పని కాదు, పైసలు సంపాదించే పని. ఎంత పెద్ద మోసం! మన పిల్లల చదువులు దేనికోసం? బాగా చదువుకొని ఎక్కువ మందిని దేవుని కోసం సంపాదించాలి, అదే కాదు కదా? పెద్ద ప్యాకేజ్, పెద్ద ర్యాంకు, బాగా డబ్బు సంపాదించాలి. ఇదెంత పెద్ద మోసం! కాబట్టి దేవుని పరిచర్యకి వెనక బెంచ్లో దాక్కుని, నాకు ఈ పనొద్దు, నన్ను పిలవద్దు, ఉద్యోగానికైతే ఆ మాట కాదు, కాల్ లెటర్, నన్నే పిలవండి, ఏ పని ఇచ్చినా చేస్తాను. ఇదెంత పెద్ద మోసం. అది మోషేలో మనం చూస్తున్నాం, అది ఇర్మియాలో కూడా మనం చూస్తాం. ఇర్మియా అదే అంటాడు, బాబు నేను బాలుడిని, నన్ను పిలవద్దు, నన్ను అడగొద్దు, నా జోలికి రావద్దు, నన్ను వదిలేను బాబు, ఆయన అంటున్నాడు, బాలు నన్నొద్దు, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను పంపిస్తాను. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 7వచనం, యెహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చాను, నేను బాలు ననవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి. నేను బాలుణ్ణి, అన్ఎక్స్పీరియన్స్డ్, చిన్నోణ్ణి, నాకింకా తెలీదు, నాకింకా అనుభవం లేదు. ఏంటి డబ్బులు సంపాదించడం ఎట్లాగా మాట్లాడతారా? నేనైతే నా 21 సంవత్సరాల వయసు నిండితే తప్ప ఎస్ఐ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు. నేను 20వ సంవత్సరంలో పోయి నిలబడ్డాను. నా అప్లికేషన్ చూసి, ముఖానికి వైపు చూసి, తమ్ముడా ఇంకో సంవత్సరం ఉంది తర్వాత చాలా తొందరపడుతున్నావు అన్నారు. మరేం చేద్దాం, అంత అవసరం ఉంది, అన్ని అవసరతలు ఉన్నాయి, పని దేవుని పని కాదు. యెషయా గ్రంథం ఆరో అధ్యాయం ఐదు నుంచి మనం కొన్ని వాక్య భాగాలు చదవాలి. ప్రవక్తని యెషయా, దేవుని పని చేయాలంటే సంపూర్ణతలోకి రావాలి, దేవుని పని చేయాలంటే బాగా అనుభవ జ్ఞానం ఉండాలి, దేవుని పని చేయాలంటే బాగా పరిశుద్ధులై ఉండాలి. అవునా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూసింది అనుకుంటుని. యెషయా ప్రవక్త, యెషయా కూడా పరిశుద్ధుడు కాదు. దేవుని సన్నిధిలో ఎవరు పరిశుద్ధులు? ఆయన పరిశుద్ధత ఎంత, ఎవరు పరిశుద్ధత ఎన్నదగినది? దేవుడు అలాంటి వాడిని ఆ పెదాలు గాల్చి పిలుచుకుంటున్నాడు. 8వ వచనం, అప్పుడు నేను 9వ వచనం, నువ్వు పోయి ఈ జనులతో ఇట్లను. ఏం పని చేయాలి? జనం దగ్గరికి వెళ్ళు, మనుషుల దగ్గరికి వెళ్ళు, మనుషులతో తంట, రోగులు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, మిషన్స్ పెట్టుకుని ఎంత బాగుంటుందో, ఏ పని ఆ పని చేసేస్తా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, మనుషులతో నానాతల నొప్పి. అవునా? పరలోకంలో రోగులు ఉండో, పరలోకంలో మిషన్స్ ఉండో, పరలోకంలో గ్యాడ్జెట్స్ ఉండో, పరలోకంలో ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవే ఉండో, పరలోకంలో మనుషులే. మనుషులకి విలువ ఉన్నది దేవుని రాజ్యం, లోక సంబంధులుగా కాక దేవుని సంబంధులుగా. ఏ ఎక్స్పీరియన్స్ కోసమో, ఏ పరిశుద్ధత కోసమో దేవుని పనిని జాప్యం చేయడానికి వీల్లేదు. బాలు ననొద్దు, నత్తుడు ననొద్దు, నా వల్ల కాదనొద్దు. వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పంపిస్తా ఉన్నాడు. ప్రభువును పిల్లరా, సంపూర్ణత కొరకు ఎదురు చూస్తూ దేవుని అవకాశాలు పోగొట్టుకోకూడదు. నేర్చుకుంటూనే చేయడం, ఆ నేర్చుకోవడం మళ్ళీ ఆపేయమని కాదు, నేర్చుకుంటూనే ఎలా చేయాలి, ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి శత్రువు సువార్త పరిచయకు, ఆత్మల సంపాదన పరిచయకు ఎన్నో వంకలు చూపిస్తాడు, 125,000 వంకలు చూపిస్తాడు. అది శత్రువు యొక్క తంత్రం, శత్రువు యొక్క తంత్రం. చేద్దాం, టైం ఉందిలే, రిటైర్మెంట్ అయిపోయిందరు చేద్దాం, రేపు బతుకుతావన్న గ్యారంటీ లేదు, రిటైర్మెంట్ తర్వాత నువ్వు చేస్తావు. ఎవరి మాట విన్నావు? ఇదే అనుకూల సమయం, రేపటి దినం కూడా చింతించొద్దు, ఈ దినమే అని ప్రభు చెప్పిన మాట. లేకపోతే లేదు, చాలా టైం ఉంది తొందరే ఉందని చెప్పి మోసం చేస్తున్న సాతాను మాటల, సాతాను ఆత్మల సంపాదనకు పెద్ద అడ్డుబండ. ఏ పని చెప్పినా పర్లేదు, కాని ఆ పని చేస్తానంటే మాత్రం వాడు ఎంత బలంగా దాడి చేస్తాడో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అట్లాగే ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన మరొక మాట, సామర్థనం. దేవుని పనికి పెద్ద అడ్డు ఏంటంటే సామర్థనం, ఒళ్ళు దాచుకోవడం, సుఖాశక్తి. అమోసు గ్రంథంలో మాట్లాడుతా ఉన్నాడు. అమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, ఆయన మాట్లాడుతున్నాడు, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, ఏ విచారం నాకు కలగకూడదు, ఏ బాధ నాకు కలగకూడదు. వాళ్ళకి ఎవరికి బాగాలేదు, ప్రార్థన చేయండి, వీళ్ళు నశించిపోతున్నారు, ప్రార్థన చేయండి, భారతదేశం రక్షించబడాలి, ప్రార్థన చేయండి. ఎందుకు వచ్చిన ఈ బాధలన్నీ? హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, నేను కూడా చాలా బాగుండాలి. నో, అది దేవుని మనసు కాదు. భూమి మీద విశ్వాసులు జీవించాల్సిన విధానం అది కాదు. దేవుని వాక్యం మాకు నేర్పిస్తున్న సంగతులు అది కాదు. సియోనులో దేవుని రాజ్యంలో దేవుని పట్టణంలో నిర్విచారంగా ఉంటే శ్రమ, సోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా ఉంటే శ్రమ. కింద మాట్లాడుతా ఉన్నాడు ఆయన, ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు మాట్లాడుతున్నాడు. 4, దంతపు మంచముల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలో కూవిన దూడలను వధించి భోజనం చేయుదురు, స్వరమండలముతో కలిసి పిచ్చిపాట్లు పాడుచు, దావీదు వలనే వాయిద్యములు వాయించు వాయిద్యములు కల్పించుకుందరు, పాత్రలో ద్రాక్షారసం పోసి పానం చేయుచు, పరిమళ తైలం పూసుకొనిచుందరు గాని యోషేపు సంతత వారికి కలిగిన ఉపద్రవను గురించి చింతపడరు. కాబట్టి చెరసాలలోకి ముందుగా పోవారితో కూడా వీరు చెరసాలలోకి పోదురు, అప్పుడు సుఖాశక్తులు చేయి ఉత్సాహ ధ్వని గతించును. నేను బాగుండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా మనసు ఉల్లాసంగా ఉండాలి, నేను స్వయం సువార్తకి పెద్ద అడ్డుబండ, సుఖం సువార్తకి పెద్ద అడ్డుబండ, సాతాను సువార్తకి పెద్ద అడ్డుబండ. ఏ అడ్డుబండలో మనల్ని ప్రభు మార్గంలోంచి తప్పించకుండా ఆగిపోకుండా మనం ముందు కొనసాగువారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. ముగిస్తున్నాను. మనం ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఫాలో మీ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులను పట్టుకునేటట్లుగా చేస్తాను రా అని పిలిచిన ఆ పిలుపు అందుకొని నేను మనుషులు సంపాదిస్తాను, మనుషుల చేత పరలోక రాజ్యాన్ని నింపాలి, మనుషులు పాతాల నుంచి తప్పించాలి అనే ఆశతో పరిగెడతా ఉంటే వాళ్ళని ఆయన ఎలా చూస్తున్నాడు, పరలోకం ఎట్లా చూస్తుందో అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మన మేలు కొరకు వాటిని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సామెతల గ్రంథం 11:30 చదివితే, సామెతల గ్రంథం 11:30 చదివితే, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు, నీతిమంతులు ఇచ్చే ఫలం జీవవృక్షం. మనం జ్ఞానవంతులం అవుతామట, మనం నీతిమంతులం అవుతామట ఈ పని చేస్తుంటే. ఇతరులను రక్షించే పని, ఇతరులకు జీవజలాన్ని అందించే పని, ఇతరులకు జీవాహారం అందించే పని మనం చేస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనం నీతిమంతులము మనం జ్ఞానవంతులము. అవును, లోకంలో తెలివికి చాలా విలువ ఉంది. దేవుని వాక్యం తెలివిని సాతాన్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాడు యుక్తి కలిగిన వాడు, వాడు తెలివైన వాడు, ఆ తెలివితేటలో వాడు ఆ మేలు చేయడానికి వాడు. దేవుడు తెలివైన వాళ్ళ కోసం చూడటంలా, జ్ఞానవంతుల కొరకు, బుద్ధిమంతుల కొరకు, దేవుని మనసు అర్థం చేసుకుని ఆ మేలు చేసేవారు జ్ఞానవంతులైతే ఇతరులు రక్షిస్తారట. ఇతరులు రక్షించే పని చేస్తే మనం జ్ఞానవంతులము నీతిమంతులము వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దానియేలు గ్రంథం 12:3 చదివితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే నిరంతరం ప్రకాశిస్తారు. మనల్ని స్టార్స్ తో పోలుస్తున్నాడు ఆయన, ఆయన మన నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ఏం పని చేయాలట, నీతి మార్గంలో నడిచినట్లుగా అనేకులు తిప్పాలి. ఎవరు అనేకులు తిప్పుదురో వారి నక్షత్రముల వారి నిరంతరం ప్రకాశిస్తారు. ప్రభునందు ప్రియులారా, మనం జ్యోతులు, మనం ప్రకాశించేవారు, మన వెలుగు సంబంధులు అని వాక్యం మాట్లాడుతుంది. ఈ పని చేస్తా ఉంటే ఆయనకి ఇష్టులుగా మనం ఉంటామని పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఏం చేయడం కొరకు సహవాసాలు గడుతున్నాం. నిమల్లా జ్ఞాపకం చేస్తున్నాను, ఇదేదో ఎస్ఎఫ్జే నాయకులు, ఇదేదో కోఆర్డినేటర్లు, ఇదేదో కొంతమంది పని చేస్తే ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది. ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పిన జీతమిస్తాను అన్నాడు ఆయన. ఎవరు పని చేస్తే వారికి ప్రతిఫలం. మనం అందరం ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ మనం ఆత్మను సంపాదించకుండా మరొక వాటిని మరొక వాటిని మరొక వాటిని సంపాదిస్తూ ఉంటే నా ప్రశ్న, లేకపోతే నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మీరు వెంబడించేది యేసును కాదు, యేసు కాని మరొక యేసును, యేసుకు వ్యతిరేకముగా నడిపించే మరొక యేసును. వాడు యేసు పేరుతోటే వస్తాడు, వాడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, ఆ పేరుతోటే వస్తాడు. పలువురు నా పేరుతో వచ్చి మనుషులు మోసపుచ్చుతారు. యేసుని బైబిల్లో చూద్దాం, బైబిల్లో ఉన్న యేసు మారిపోడు. కలల్లో కనిపించే యేసు, దర్శనంలో కనిపించే యేసు, బయట వినిపించే యేసు మారిపోతా ఉంటాడు. బైబిల్లో ఉన్న యేసు మారిపోడు. బైబిల్లో ఉన్న యేసు ఒకలాగే ఉంటాడు. ఆ యేసు లోకానికి వచ్చింది మనుషును రక్షించడానికి, పాపిని రక్షించడానికి, నశించిన దాన్ని వెదికి రక్షించడం కొరకు లోకానికి వచ్చాడు. ఆయన ఆరాధిస్తున్నాం, ప్రశ్న, ఆయన వెంబడిస్తున్నావా? ఆయన ఆరాధిస్తున్నాం, ప్రశ్న, ఆయన వెంబడిస్తున్నావా? ఆయన వెంబడించే వారిగా అయితే మనం ఖచ్చితంగా మనుషును పట్టే జాలలుగా ఉంటాం, మనుషును పట్టే జాలలుగా ఉంటాం. ఎలాగున్నామో చెక్ చేసుకుందాం, మన వలలు ఎలాగున్నాయో చెక్ చేసుకుందాం. దినాలు గడిచిపోతూ ఉండగా, సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా, నెలలు గడిచిపోతూ ఉండగా, ఆయుష్కాలం తరిగిపోతుండగా, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉండగా ఏమి సంపాదించాం? అవి ఎన్నికలోకి రావు. ఎంతమందిని సంపాదించాం? ఎంతమందిని దేవుని రాజ్యంలోకి నడిపించగలిగాం? కుటుంబాన్ని, బంధువుని, స్నేహితులను, గ్రామస్తులను, డిపార్ట్మెంట్ లో ఉన్న వారిని, మనం ఉన్న ప్రాంతాల్లో ఎంతమందిని రక్షణలోకి నడిపించగలిగాం? అది మాత్రమే ప్రభు లెక్కలో తీసుకుంటాడు. ఆత్మల సంపాదనలో ఆశతో పరిగెడదాం. అతి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.